of India. Mind Media, the voice of India.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
ఇప్పుడు మీకోసం మై ఇన్ మీడియా సమర్పించు మనోబలమే మహాబలం కార్యక్రమం జూలై 24, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
మై మీడియా శ్రోతలకు నమస్కారం. నేను మీ బేబీ సత్యనాగేష్. మనోబలమే మహాబలం అనే శీర్షికని మనం ప్రతి బుధవారం 8:30 to 9:30 వరకు ఒక గంట పాటు నిర్వహించుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో మనసు గురించి రకరకాలు, అంటే మనోశక్తి, అంటే కొంతమంది కొన్ని విజయాలు సాధిస్తారు, ఎటువంటి రిసోర్సెస్ లేకపోయినా కూడా కొంతమంది విజయాలు సాధిస్తూ ఉంటారు, కొంతమంది అన్ని వనరులు అంటే అన్ని రిసోర్సెస్ ఉన్నా కూడా వాళ్ళు విజయాలు సాధించలేకపోతూ ఉంటారు. వాళ్ళు ఎందుకు సాధిస్తారు, వీళ్ళు ఎందుకు సాధించలేకపోతూ ఉంటారు, అసలు మనోబలం అంటే ఏంటి మనకి, అలాగే కొన్ని మానసిక సమస్యలు కూడా మనుషుల్ని వృద్ధిలోకి రాకుండా ఎదగకుండా కూడా చేస్తూ ఉంటాయి. సో అలాంటివి ప్రతి వారం కూడా మనం కొన్ని డిస్కస్ చేసుకుంటున్నాం. మనోబలమే మహాబలం అనే శీర్షికలో మైండ్ మీడియా రేడియో ద్వారా, మైండ్ రేడియో ద్వారా మనం మాట్లాడుకుంటున్నాం కనుక, ఈరోజు నేను కొన్ని ఈ విజయానికి సంబంధించిన టాపిక్ని మాట్లాడదలుచుకున్నాను. ఎందుకంటే నాకు కూడా కొన్ని కాల్స్ వస్తున్నాయి, ఆ కాల్స్లో కొంతమంది అడుగుతున్నారు సక్సెస్కి మార్గాలు చెప్పండి అని అడుగుతున్నారు. ఒక మాట వాస్తవంగా చెప్పుకోవాలంటే తిరుపతి వెళ్ళడానికి అనేక మార్గాలు ఉన్నాయి. అటు మెడ్రాస్ నుంచి రావచ్చు, అటు తిరుపతి, ఇది బెంగళూరు నుంచి రావచ్చు, అనంతపూర్ నుంచి రావచ్చు, ఏదో ఇక్కడ గుంతకల్ నుంచి వెళ్ళచ్చు, ఇన్ని రకరకాల మార్గాలు ఉన్నాయి. ఫైనల్ గా చేరేది వాళ్ళు తిరుపతి. అలాగే సక్సెస్ అనేక మార్గాలు ఉన్నాయి, కానీ కొన్ని మానసిక లక్షణాలు అయితే కావాలి. ఆ మానసిక లక్షణాల గురించి మనం ఈరోజు మాట్లాడబోతున్నాం. అంటే బ్రాడ్ గా చెప్పేస్తే సరిపోతుంది, మీరు ఇన్ని ఉన్నాయి అని ఒక 3 డజన్లు చెప్తే కుదరదు. అంటే సింపుల్ గా చెప్పాలంటే 6 లక్షణాలు ఉంటాయి. ఈ 6 లక్షణాలని మనం అలవర్చుకుంటే డెఫినెట్ గా ఆ సక్సెస్ అనేది వస్తుంది. అయితే ఈరోజు నేను స్ట్రైట్ గా 6 లక్షణాలు కాకుండా మామూలుగా అసలు విజయం సాధించాలి అంటే ఏమేం లక్షణాలు ఉన్నాయని మనం వివరంగా మాట్లాడుకుందాం. ఎందుకంటే గంట సేపు, గంట కాలం పాటు మీతోటి నేను చర్చిస్తూ ఉంటా కనుక మనం తీరిగ్గా ఒక్కొక్క పాయింట్ని వివరంగా తెలుసుకుంటే మంచిదనే ఉద్దేశంతో నేను చెప్తున్నా. మొట్టమొదటిగా ఒకసారి ఆలోచిద్దాం. విజయం అనేది అమాంతంగా వచ్చి ఎవరిని కౌగులించుకోదు. అంటే విజయం వచ్చి వరిస్తుంది, నువ్వు దండ పట్టుకు రెడీగా ఉండు, ఆ విజయం రాగానే దండ వేసాయంటే అది ఎంత తప్పో అందరికీ తెలుసు. విజయాన్ని వరించాలి అంటే మనం సిద్ధంగా ఉండాలి. అందుకని అలా ప్రశ్నించుకుంటే మనం విజయం అనేది అమాంతంగా అయితే వచ్చి మనల్ని వరించదు కనుక మనం ఏం చేయాలి? లక్ష్యాన్ని ప్రేమించాలి. ఎందుకు? విజయం అంటే ఏంటి? విజయం అంటేనే అర్థం లక్ష్యాన్ని చేరడం. ఆ లక్ష్యం ఏదైనా అవ్వచ్చు. ఈరోజు నేను 100 రూపాయలు సంపాదించాలనుకోవడం లక్ష్యం అవ్వచ్చు, ఈరోజు నేను ఈ పుస్తకాన్ని చదివేయాలనుకోవడం ఒక లక్ష్యం అవ్వచ్చు, లేకపోతే ఈ ఉద్యోగం సంపాదించాలనేది ఉద్యోగం ఒక లక్ష్యం అవ్వచ్చు, ఒక వ్యాపారంలో చాలా గొప్ప స్థాయికి చేరుకోవాలనుకునేది ఒక లక్ష్యం అవ్వచ్చు, లేదంటే ఒక ఐఏఎస్ అవ్వాలి, ఒక బ్యాంక్ ఆఫీసర్ అవ్వాలి, ఒక ఎల్ఐసి ఆఫీసర్ అవ్వాలి, ఏదైనా అనుకున్నది ఒక లక్ష్యం ఉంటే ఆ లక్ష్యాన్ని చేరితేనే దాన్ని మనం విజయం అంటాం. సో ఈ విజయాన్ని చేరడానికి మొట్టమొదటిగా చేయాల్సింది ఏంటంటే లక్ష్యాన్ని ప్రేమించాలి. ఆ లక్ష్యాన్ని ప్రేమించి చెంతకు చేరే ప్రయత్నంలో సమర్థవంతంగా మెచ్చుకోదగిన లక్షణాలను పెంచుకోవాలి. అంటే ఆ లక్ష్యం లక్షణంగా ఉంటేనే మనం చెంత చేరుతుంది. ఒక మనం ఈ సమాజంలో ఉండే ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఇద్దరు వ్యక్తుల మధ్య ప్రేమ విషయంలో కూడా ఇది నిజమే. అంటే లక్ష్యానికి కూడా లక్ష్యం ఉంటుందన్న భావనతో ఉండాలి. అదే నాకు లక్ష్యం ఉంది, ఆ లక్ష్యం మీద కూడా నాకు చాలా లక్ష్యం ఉంది అంటే నేను చాలా కేర్ తీసుకుంటుందని, ఆ కేర్ తీసుకుంటేనే నేను ఆ లక్ష్యాన్ని చేరగలుగుతాననే భావన నాకు నరనరాల ఉండాలి. అంటే ఇది వాడుక భాషలో చెప్తున్నా, నరనరాల ఉంటుందా, గుండెలో ఉంటుందా, హృదయంలో ఉంటుందా, మనసులో ఉంటుందా, మనసు ఎక్కడ ఉంటుంది, గుండెలో ఉంటుందా, గుండెలో ఉంటుందా అనే చర్చలోకి నేను అడతలేదు. మనసు నిజంగానే చెప్తే హృదయంలో ఉండదు, గుండెలో ఉండదు, గుండెలోనే ఉంటుంది. ఎందుకంటే మన మెదడులోనే మన మనసు ఉంటుంది. అది ఒకరోజు ఎప్పుడైనా దాన్ని డీటెయిల్డ్గా చర్చించుకుందాం. సో లక్ష్యానికి కూడా లక్ష్యం ఉంటుందనే భావనతోటి పనిచేయాలి. మరొక చిన్న ఉదాహరణ చెప్తాను. గురువు మెప్పు పొందితే కానీ ఒక వ్యక్తికి శిష్యరకం చేయడానికి అవకాశం రాదు. అంటే గురువు మెప్పు పొందితేనే ఆ వ్యక్తికి శిష్యరకం ఇవ్వడానికి ఆ గురువు గారు కూడా ఒప్పుకుంటారు. అలాగే అది ఒక రకంగా చెప్పాలంటే ఒక ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ లాంటిది. అంటే MBBSలో సీట్ కావాలన్నా, బీటెక్లో సీట్ కావాలన్నా కూడా ఒక ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ రాయాలి. ఆ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్లో మనకి కావాల్సినన్ని మార్కులు వచ్చి అందరికంటే ఎక్కువ మార్కులు వస్తే ఒక దానికి ఏదో ఒక బెంచ్ మార్క్ ఉంటుంది, దాని ప్రకారంగా ఆ స్కోర్ వస్తే అందులో ఆ సీట్ వస్తుంది. అప్పుడే ఆ కోర్సును పూర్తి చేసిన తర్వాతే అతన్ని డాక్టర్ని కానీ ఇంజనీర్ని కానీ అంటారు. సో అందుకని ఒక ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ లాంటి, అంటే గురువు మెప్పు పొందితేనే ఒక వ్యక్తికి శిష్యరికం చేయడానికి అర్హత అంటే మన లక్ష్యానికి కూడా మనం నచ్చాలి. ఇదేంటండి, ఏదో కొత్తగా ఉంది. లక్ష్యానికి మనం నచ్చటం ఏంటి అంటే ఒక వ్యాపారం చేయాలనుకుంటే ఆ వ్యాపారానికి నేను నచ్చాలా అంటే నేను చెప్పే ఉద్దేశం ఏంటంటే ఆ లక్ష్యం అనేది ఒక వస్తువు కాదు, టాంజిబుల్ కాదు అది. కానీ దాన్ని అది అది కూడా నన్ను ప్రేమించాలి కదా అని అంటే దానిలో అర్థం ఏంటంటే దానికి తగిన, అది సాధించడానికి తగిన అర్హతలు నా దగ్గర ఉండాలి అనే ఫీలింగ్ మనలో రావాలి. అంటే నేను ఒక వ్యాపారం చేయాలనుకుంటున్నాను, ఆ వ్యాపారం చేసి ఆ వ్యాపారంలో ఉండే వేరే వ్యాపారస్తులందరితో కూడా పోటీ పడి నేను ముందుంజ వెయ్యాలి అంటే నేను ఆ వ్యాపారస్తులకు ఉండే లక్షణాలన్నీ కూడా చట్టపరంగా న్యాయబద్ధంగా ఉండాలి. అయితే వాటిని నేను ఎలా అలవర్చుకోవాలి అంటే అర్హతలు మనకి ఉండాలి. లక్ష్యానికి కూడా మనం నచ్చాలి కదా అంటే రకమైన ఎమోషన్ అంతే. నేను ప్రేమించినంత మాత్రాన ఎదుటి వాళ్ళు కూడా నన్ను ప్రేమించాలని అయితే రూమ్ లేదు కదా. అలాగే నేను చేరాలనుకునే లక్ష్యాన్ని చేరుకోవాలనే ప్రయత్నంలో నాకు ఎంతో మంది తారసపడుతూ ఉంటారు. వారి మెప్పును కూడా పొందాలి. వాళ్ళు కాంపిటీటర్స్ అవ్వచ్చు, లేదా నాకు ఈ గోల్ రీచ్ అవడానికి కావాల్సినట్టుగా సహాయం చేసేవాళ్ళు అవ్వచ్చు, నాకు నాకు సమాచారం ఇచ్చేవాళ్ళు అవ్వచ్చు, సహాయం చేసేవాళ్ళు అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. వాళ్ళందరినీ కూడా మంచి చేసుకునే లక్షణాలు నాకు. ఈ మధ్య మీరు మనందరం చూసాం, మన దేశంలో ఎన్నికల ఫలితాలు వచ్చాయి. మన దేశ ప్రధానమంత్రి కూడా అఖండ విజయాన్ని సాధించారు. పాలిటిక్స్కి ఇది ప్లాట్ఫామ్ కాదు, మీ అందరికీ తెలిసినదే. ప్రజాస్వామ్యంతో ఉన్న దేశంలో ప్రజల మెప్పు పొంది అత్యంత మెజారిటీతో ఒక వ్యక్తి నెగ్గటం అనేది సాధారణ విషయం కాదు. అలాంటి విజయాన్ని పొందటానికి ఆ వ్యక్తికి ఆ విజేతకు ఉండే లక్షణాలు ఏంటి అనేది ఇప్పుడు మనం చర్చించుకుంటున్నాం. ఇక్కడ ఎవరు వ్యక్తి కాదు, పార్టీ కాదు. విజయ సాధనలో పరిస్థితులను, మనుషులని మలుచుకునే తీరు కూడా మనం ఖచ్చితంగా నేర్చుకోవాలి. అయితే ఆ లక్షణాలు ఏంటో చూద్దాం. అది ఏ రంగమైనా అవ్వచ్చు, విద్యా రంగం, వ్యాపార రంగం, పోటీ పరీక్షల రంగం, రాజకీయ రంగం, ఇలా ఏ రంగంలోనైనా సరే విజయానికి కొన్ని మౌలిక సూత్రాలు ఉంటాయి. ఈ ఏ రంగానికైనా ఈ సూత్రాలు అవే. మన కృషితో పాటు విజయం సాధించుకునే మార్గంలో మనం అందరినీ మెప్పించాల్సి ఉంటుంది. మెప్పించడం అంటే ఏదో వాళ్ళని ఏదో ప్లీజ్ చేయాలని కాదు, ఓకే ఈజ్ ద రైట్ పర్సన్, ఈ డిజర్వ్స్ ఇట్ అనే స్థితి అనేలాగా మెప్పించబడేలాగా ఉండాలి. ఉదాహరణకి ఒక ఉద్యోగానికి ప్రయత్నిస్తున్న ఒక క్యాండిడేట్, ఒక అభ్యర్థి ఉన్నాడు అనుకున్నాం. అతనికి విజ్ఞానం అంటే నాలెడ్జ్, స్కిల్స్, నేర్చుకునే దగ్గర నుంచి పరీక్ష రాసే తీరు, ఇంటర్వ్యూ తదితర విషయాల్లో అందరినీ మెప్పించగలిగే స్తోమత ఉన్నప్పుడే అతను విజయానికి చేరగలుగుతాడు. సో విజేతకి స్వతహాగా కొన్ని ఉండాల్సిన లక్షణాలు ఉన్నాయి, అవి ఏంటో చూద్దాం. ఒకటి, మొట్టమొదటి ఉత్తమ లక్ష్యాలు ఉండాలి వీళ్ళకి. ఉత్త లక్ష్యాలు ఉండకూడదు. ఉత్త లక్ష్యాలకి ఉత్తమ లక్ష్యాలకి తేడా ఉంది, అది ఏంటో చెప్తాను మీకు. ఉత్త లక్ష్యాలు అంటే ఏంటంటే అది ఒక విష్ అనమాట. అంటే చిన్న ఉదాహరణ చెప్తాను మీకు, విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పి మీకు ఎవరైనా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారనుకోండి, వాళ్ళు ఏదో విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అంటే ఈ నూతన సంవత్సరంలో మీరు చాలా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను అని అంటున్నారు. కానీ మీకు ఏమీ చేయరు వాళ్ళు, విష్ చేసి వెళ్ళిపోతారు అంతే. అది ఆశించటం అంతే, అంటే నువ్వు ఇలా ఉండాలి, నువ్వు సంతోషంగా ఉంటే చాలు అని చెప్పి అంటున్నారు తప్ప దానికి తగ్గట్టుగా మీకు ఎటువంటి సహాయం కానీ ఎటువంటి సపోర్ట్ కానీ ఇవ్వరు. అలాగా అవి ఉత్త లక్షణాలు అంటారు. అది ఏమంటారు, ఉత్త లక్ష్యం అంటే ఉట్టి గోల్స్. ఉత్తమ లక్ష్యాలు అని ఉంటాయి. అంటే ఏంటంటే ఒక స్పెసిఫిక్గా నేను ఇది సాధించాలి, ఒక ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళే వారికి ఉండే లక్ష్యాలని ఉత్తమ లక్ష్యాలు అంటారు. సో ఆ ఉత్తమ లక్ష్యాలని మనం పెట్టుకుంటేనే మనకు వస్తుంది. దీనికి ఈ ఉత్తమ లక్ష్యాలు ఉన్న వాళ్ళకి కొంత స్పష్టమైన విజన్ ఉండాలి. అంటే నేను చేరపోయే గోల్ ఇది, నేను చేరిన తర్వాత ఇలా ఉంటాను, నేను చేరిన తర్వాత నాకు వచ్చేది ఇలా ఉంటుంది, అప్పుడు నేను ఇలా ఉంటాను అనేది విజన్ అయితే ఉండాలి. సో వారు అది చేరడానికి కావలసిన శక్తి సామర్థ్యాలని, రిసోర్సెస్, వనరులు అంటాం కదా, అవన్నిటినీ కూడా సమకూర్చుకోవాలి, అంచనా వేసుకుంటూ వెళ్ళాలి. అలాగే అంతిమ లక్ష్యం అంటే అల్టిమేట్ గోల్ని చేరడానికి ముందుగా ప్రస్తుత పరిస్థితుల్లో నా కళ్ళ ముందు ఉన్న లక్ష్యాలని ఛేదించుకుంటూ దూసుకుపోయే లక్షణం ఉండాలి. ఈ సందర్భంలో నేను నా దగ్గరికి కౌన్సిలింగ్కి వచ్చిన వాళ్ళకి ఒక ఈ సందర్భంలో మీకు సమాచారం చెప్పాలి. నేను కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ని, నాకు ఒక కౌన్సిలింగ్ సెంటర్ ఉంది హైదరాబాద్లో విద్యానగర్లో, దీని పేరు మైండ్ ఫౌండేషన్. అయితే ఇక్కడ కౌన్సిలింగ్ సెంటర్లో చాలామంది పర్సనాలిటీ డెవలప్మెంట్ గురించి వస్తారు, సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు వస్తారు, సివియర్గా సైకియాట్రీ ప్రాబ్లం ఉన్నవాళ్ళు రాదు. ఎందుకంటే ఫోన్లోనే ముందే స్క్రూటినైజ్ చేసుకుంటాను నేను. అంటే వాళ్ళు ఇక్కడికి వచ్చాక మీరు దీనికి తగ్గదు, మీరు సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళండి అని చెప్పి వాళ్ళని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు. అయితే ఇక్కడ మా దగ్గర ఈ ఇలా చేస్తాను కనుక వాళ్ళకి గోల్ సెట్టింగ్ గురించి చెప్పినప్పుడు ఒకటి చెప్తాను. అది ఎవరైనా అవ్వచ్చు, ఒక డిప్రెషన్లో ఉన్న వ్యక్తి అవ్వచ్చు, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉన్న వాడు అవ్వచ్చు, హైపోకాండ్రియాసిస్ అంటాం అంటే ఏదో జబ్బు నాకు ఏదో ఉందని ఎప్పుడు బాధపడుతూ ఉంటారు వాళ్ళు అవ్వచ్చు, లేదంటే ఇంకేమో రకరకాల ఉంటాయి, డెసిషన్ మేకింగ్ తీసుకోలేకపోవడం, లేకపోతే అడ్జస్ట్మెంట్ చేసుకోలేకపోవడం, అడాప్టబిలిటీ లేకపోవడం ఉంటారు. ఇలాంటివన్నీ ఉన్నప్పుడు వాళ్ళకి నేను గోల్ సెట్టింగ్ గురించి చెప్పినప్పుడు అంటే ఏంటంటే చాలామంది అంటారు ఊరికే నాకు ఏదో ఆలోచనలు వస్తున్నాయి అంటారు, ఆలోచనలు అనేవి రావు అని ఫస్ట్ నన్ను కన్సల్ట్ చేయడానికి వచ్చినప్పుడు చెప్తా. వాళ్ళు కొంచెం విచిత్రంగా చూస్తారు, నాకేష్ ఆలోచనలు రాకపోవడం ఏంటి సార్, ఆలోచనలు వస్తూనే ఉంటాయి, ఫ్లడ్స్ లాగా వచ్చేస్తూ ఉంటాయి, మీరేమో ఆలోచనలు రావంటారేంటి, ఇదేం సైన్స్ అనుకుంటారు. వాళ్ళకి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఆలోచనలు అనేవి మనం సృష్టిస్తాము, ఎలా సృష్టిస్తాము, అవి ఐడియాస్ని ఎలా సృష్టిస్తాము, అలాగే ఆలోచన అనే థాట్ అనే ఒక ఫైనల్ ప్రోడక్ట్ని ఎలా సృష్టిస్తాము అనేది ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్తో చెప్తాను. అప్పుడు వాళ్ళు ఒక కంక్లూషన్కి వస్తారు, ఏమనంటే ఓకే ఆలోచనలు అనేవి ఎక్కడి నుంచి, ఏ ప్లానెట్ నుంచి అనుకుంటూ రావు, మనమే వాటిని ఆలోచనల్ని సృష్టిస్తాము, పుట్టిస్తాము, అయితే మనం ఏం చేయాలి, మన ఆలోచన తీరు ఎలా మార్చుకోవాలి అనేవన్నీ చెప్పిన తర్వాత ఫస్ట్ మీరు మీకు ఇప్పుడున్న థింకింగ్ నుంచి మీ థింకింగ్ వేరేగా అవ్వాలి అంటే ఒక లక్ష్యం పెట్టుకోండి, ఆ లక్ష్యం మీద మీరు దృష్టి పెట్టండి అని చెప్తాను. లక్ష్యం మీద దృష్టి పెట్టలేకపోతున్నాం, మాకు ఏవేవో గుర్తొచ్చి వాటి వెనకాల వెళ్ళిపోతున్నాము అంటే అప్పుడు దానికి ఒక ఎలా చేయాలనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత లక్ష్యం విషయంలో ఒకటి చెప్తాను. అది ఈరోజు మన టాపిక్లో అది ఉత్తమ లక్ష్యాల్లో అది చెప్పబోతూ ఇవి ఇది అంతా చెప్పాను నేను ఇన్ఫర్మేషను. ఇక్కడ ఉత్తమ లక్ష్యంలో ఏం చేయాలి అంటే మీకు చిన్న ఉదాహరణ చెప్తాను, కొద్ది ప్రాక్టికల్, నేను చెప్పేవన్నీ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ అంటే రోజు మనం నిజ జీవితంలో కళ్ళ ముందు చూసేవే అవి చెప్తాను కనుక మీరు అలా ఈజీగా దాని గురించి ఒకసారి ఆలోచిస్తే ఓకే కరెక్టే కదా అనిపిస్తుంది. మనం ఒక రాత్రిపూట కారులో కూర్చుని ఇంజిన్ ఆన్ చేసి లైట్స్ ఆఫ్ ఆన్ చేసిన తర్వాత ప్రయాణం చేయడానికి సిద్ధంగా ఉన్నాం అనుకుందాం. లైట్స్ ఆన్ చేసినప్పుడు ఆ లైట్ ఆ వెలుగు అనేది మనకు ఒక ఓ 5 meters ఓ 10 meters ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ది ఇంటెన్సిటీ ఆఫ్ ది హెడ్ లైట్స్ మనకి కొంత దూరం కనిపిస్తుంది. మనం వెళ్లాల్సింది 100 kilometers డిస్టెన్స్ అనుకోండి, ఆ 100 kilometers తర్వాత అక్కడ ఉన్న ప్లేస్ ఏంటో మనకు కనబడదు. ఉదాహరణకి నేను హైదరాబాద్లో కార్ ఎక్కి నేను వరంగల్ వెళ్దాం అనుకుంటే నాకు ఇక్కడ లైట్లు వేస్తే వరంగల్ కనిపించదు. ఎన్ని మడుపులు ఉంటాయో, ఎన్ని ఊళ్ళు వస్తాయో, ఎన్ని బిల్డింగులు ఉంటాయో, 100 kilometers ప్రయాణిస్తే కానీ నాకు వరంగల్ రాదు. అందుకే నేనేం చేస్తాను, ఫస్ట్ లైట్స్ ఆన్ చేయగానే ఫస్ట్ నాకు ఆ 10 meters 5 meters కనిపిస్తుంది కదా, నా దృష్టి అంతా దాని మీదే ఉంటుంది. నేను 1 inch ముందుకు కదిలితే కారు 1 inch ముందుకు కదిలితే లైట్ కూడా మరొక ఇంచు ముందుకు వెళ్తుంది. సో అలా నాకు కనిపించే వెలుగును మాత్రమే చూసుకుంటూ అలా అడుగు 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 వేసుకుంటూ చివరికి నేను వరంగల్ చేరిపోతాను. అలాగే నేను 6 అంతస్తుల బిల్డింగ్ ఎక్కాలన్నా నేను ఎక్కేటప్పుడు ఒకవేళ స్టెప్స్ మీద ఎక్కాలి అనుకుంటే ఎక్కేటప్పుడు ఫస్ట్ స్టెప్ మీద నా దృష్టి ఉంటుంది. ఫస్ట్ స్టెప్నే చూసి నేను అది ఎక్కాలి. అది ఎక్కిన తర్వాత 2వ స్టెప్ ఎక్కాలి, 3వ స్టెప్ ఎక్కాలి. అలా నేను ఒక్కొక్క స్టెప్ అలా ఎక్కుతూ వెళ్తే ఏదో ఒక టైంకి నేను ఆ 6th floorకి చేరిపోతాను. కింద కూర్చొని 6th floor ఎక్కడం ఎలాగా అని అనుకున్న 6th floor నాకు కనిపిస్తే నేను ఎక్కుతానన్నా కూడా నాకు ఆగదు. సో అందుకని ఉత్తమ లక్ష్యాలు ఉండే వాళ్ళంతా కూడా మీ లక్ష్యం అనేది ఏంటనేది మనసులో పెట్టుకుని ప్రస్తుతం మీరు చేసే ఫస్ట్ అండ్ ఫర్ మోస్ట్ థింగ్ దాని మీదే దృష్టి పెడితే అప్పుడు మనం అది దాని మీద మన ప్రయాణం చాలా జాగ్రత్తగా జరుగుతుంది. సో ప్రయాణం మొదలైంది, ఇప్పుడు గోల్ అనే ఉత్తమ లక్ష్యం పెట్టుకున్నాము, ప్రయాణం మొదలైంది. తర్వాత ఏ లక్షణాలు ఉన్నాయో ఉండాలో మళ్ళీ ఒక విరామం తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు ఒక చిన్న విరామం.
చివురుల పూవుల సింగారముతో తీవెలు సొంపును గనలేదు ముసి ముసి నూల గిలిగింతలతో వసంత ఋతువాలేదు కాలం కాని కాలంలో కోయిల కూతలెందుకనో తరుణం కాని తరుణంలో నామదే గుబులెందుకనో కాలం కాని కాలంలో కోయిల కూతలెందుకనో బలపులు మీటగా తీయని పాటలు హృదయ వీణపై పలికెనుగా ప్రియతముగాంచిన ఆనందములు మనసే వసంత ఋతువాయనుగా కాలం కాని కాలంలో కోయిల కూతలందుకనే తరుణం కాని తరుణంలో నీ మధ్య ఆగుపులందుకనే కాలం కాని కాలంలో కోయిల కూతలందుకనే కళుకు వెళుకుల తారామణులతో శారద రాత్రి పక పకలాడుతూ రాక చంద్రుడా రానే లేదు. కాలం కాని కాలంలో చల్లని వెన్నెల ఎందుకనో, తరుణం కాని తరుణంలో నామదేయీకు బులెందుకనో, కాలం కాని కాలంలో చల్లని వెన్నెల ఎందుకనో. తలచిన తలపులు ఫలించగలవని బులపాటము బలమాయనుగా, పగటి కలలుగను కన్యామణులకు ప్రియుడే రాక చంద్రుడుగా. కాలం కాని కాలంలో చల్లని వెన్నెల అందుకనే, తరుణం కాని తరుణంలో నీ మధ్య ఆకుబులందుకనే, కాలం కాని కాలంలో చల్లని వెన్నెల అందుకనే.
నమస్కారం, నేను మీ కృష్ణ చైతన్య. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్. టెక్నాలజీ ఎంతగా ఎదిగింది! వీసా మూత తీయడం మొదలు వీసా అప్లికేషన్ నింపడం వరకు ఒక్కటేమిటి, ప్రతిదీ అరటిపండు వలచి చేతిలో పెట్టినట్టు చెప్పే యూట్యూబ్ లో మైండ్ మీడియా కార్యక్రమాల్ని కూడా పొందుపరిచారు. కరెంట్ అఫైర్స్, టెక్నాలజీ, సినిమాలు, ఆధ్యాత్మికత, ఇంకా రకరకాల అంశాల గురించిన మాటలు, పాటలు, విశ్లేషణలు, చర్చలు పొందుపరిచే సరికొత్త వీడియోల కోసం మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్ youtube.com/mindmedia కు వెళ్లి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏ చిన్న డీటెయిల్ మిస్ అవ్వరు. మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
తలుపుల తలుపులు తీసే తీయని లోకం, ఊహలకు ఊపిరి పోసే ఉత్సవ లోకం, విజ్ఞానం, వినోదం, విలువైన జీవిత పాఠాలు, సమకాలీన స్థితిగతులు, ఎన్నో గొప్ప విశేషాలను పంచే తెలుగు నవలలను ఇకపై మీరు వినే అవకాశాన్ని కల్పిస్తోంది మైండ్ మీడియా. తెలుగు వారందరికీ ఇది ఒక గొప్ప అవకాశం. భారత కాలమానం ప్రకారం ప్రతి శని ఆదివారాల్లో సాయంత్రం 5 నుంచి 5:30 గంటల వరకు ప్రసారమయ్యే నవలాలోకం కార్యక్రమాన్ని తప్పక వింటారు కదూ. వింటూనే ఉండండి మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం. ఢిల్లీ నుంచి గల్లీ వరకు, లష్కర్ నుండి లండన్ వరకు, ఏ సీరియస్ టాపిక్ అయినా, సరదా టాపిక్ అయినా, టాపిక్ ఏమైనా 100% ఫుల్ జోష్ ఎంటర్టైన్మెంట్ అందించడమే మా ప్రయత్నం. తప్పక వినండి. మీరు నేను ఒక షో భారత కాలమానం ప్రకారం ప్రతిరోజు ఉదయం 8 నుంచి 9 గంటల వరకు విత్ మీ ఆర్జే రజనీతో ఓన్లీ ఆన్ మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం. ప్రతి గురువారం రాత్రి 7 గంటలు న్యూయార్క్ సమయానికి మైండ్ మీడియా సమర్పించు ది టెకీ టాక్. ప్రతి గురువారం టెక్నాలజీ వార్తా విశేషాలు, మొబైల్ అప్లికేషన్స్ గురించి, గేమింగ్, ఆటోమొబైల్స్ మరియు కెమెరా, వీటన్నిటిపైన ప్రతి వారం మీతో పంచుకోవడానికి వస్తున్నారు బీపీ భానుప్రకాష్ ఫ్రమ్ వాషింగ్టన్ డీసీ, కేపీ కనకప్రసాద్ ఫ్రమ్ ఆల్బనీ న్యూయార్క్, అండ్ విబి వెంకట భామిడిపాటి ఫ్రమ్ వాషింగ్టన్ డీసీ. స్టే ట్యూన్డ్ ఆల్ ద టైమ్ టు మైండ్ మీడియా. అండ్ గురువారం నాడు మాత్రం మర్చిపోకండి టెకీ టాక్.
డియర్ ఫ్రెండ్స్, ఒక చిన్న మాట. మీరు సంప్రదించడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తి ప్రస్తుతం డ్రైవ్ చేస్తూ మాట్లాడుతూ నాకు మృత్యర్జీ పెట్టుకున్నాడు. నాకు మీలాంటి వారిని చూస్తే ఎక్కడ లేని ఎనర్జీ. మీ కాల్ మాకు ఎంతో విలువైనది. మీ ప్రాణం మీకు, మిమ్మల్ని ప్రేమించే వారికి విలువైనదైతే దయచేసి ఇంకోసారి మొబైల్లో మాట్లాడుతూ డ్రైవ్ చేయకండి. ఇట్లు మీ యమధర్మరాజు అని వినబడితే
గుండె జారిపోయింది కదూ. అందుకే ముందే మేలుకుందాం. మద్యం తాగి లేదా మొబైల్లో మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం మానుకుందాం. ఇది సమాజహితం కోసం మై ఇన్ మీడియా వారు జారీ చేస్తున్నటువంటి సందేశం.
మై మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా.
మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకు మరొకసారి స్వాగతం. నేను బీవీ సత్యనాగేష్ మాట్లాడుతున్నాను. ఈరోజు మనం విజయం సాధించడానికి ఉండే లక్షణాలు ఏంటి అనేది మాట్లాడుకుంటున్నాం. అంటే నేను మొదట చెప్పడం జరిగింది దీనికి 6 లక్షణాలు ఉంటాయని. ఈ 6 లక్షణాలు అనేవి తర్వాత చూడొచ్చు, కానీ కొంచెం డీటెయిల్డ్గా మనం చర్చించుకుందామని ఒక్కొక్క లక్ష్యం గురించి చెప్పుకుంటూ వెళ్తున్నాను నేను. 6 లక్షణాలు అనేవి తప్పకుండా మనం చర్చించుకుందాం. ఇప్పుడు ఉత్తమ లక్ష్యాలు ఉండాలనేది ఫస్ట్ లక్ష్యం ఉండాలనేది చెప్పుకున్నాం. అందులో ఉత్తమ లక్ష్యాలు ఉండాలని చెప్పుకున్నాం. రెండవది ఏంటంటే, ఇది 2వ లక్షణం కాదు, ఇంకా నేను లక్ష్యాల గురించే మాట్లాడుతున్నాను. అడిగితే గాని అమ్మ కూడా అన్నం పెట్టదు అంటారు అని ఒక సామెత ఉంది మనకి. అమ్మ ప్రేమతో అన్నం పెడుతుందేమో కానీ, అంటే తన కొడుకు ఆకలితో ఉన్నాడనే ఉద్దేశంతో పాపం అమ్మ అన్నం పెడుతుందేమో కానీ, మన జీవితంలో మాత్రం మన లక్ష్యాలు మనకి జారిపడి వచ్చి మన ఒళ్ళో పడవు. అందుకే నేను మొట్టమొదట మొదలు పెట్టేటప్పుడు ఒక మాట అన్నాను, విజయం మనం వచ్చి వరిస్తుందని ఎదురు చూస్తూ కూర్చోకండి. చాలా మంది అంటూ ఉంటారు అవకాశం ఒకేసారి వస్తుంది తలుపు తడుతుందని, నమ్మకండి అలాంటి మాటలు. అవకాశాలు అనేవి సృష్టించుకోవాలి. జీవితంలో ప్రతి మనిషికి ఒకే ఒకసారి అవకాశం వస్తుంది. ఇవన్నీ కూడా నేను అంటే కొంచెం ఇలా బోల్డ్గా మాట్లాడుతున్నందుకు ఏమనుకోవద్దు. ఒకేసారి అవకాశం వస్తుందంటే మరి ప్రతి వాడికి వందలు అవకాశాలు వస్తూ ఉంటాయి, చేస్తూనే ఉంటారు కదా. మరి ఎందుకు ఒకసారి వస్తుంది అప్పుడు వినియోగించుకోండి, మళ్ళీ మీ జీవితంలో రాదు అంటే అది నెగటివ్ యాటిట్యూడ్. అవకాశాలను మనం సృష్టించుకుంటూనే ఉండాలి. కానీ ఇప్పుడు మనం చెప్పుకునేది ఏంటంటే విజయం వచ్చి వరించదు. చిన్న ఉదాహరణ చూద్దాం. మనం ఓ చెట్టు కింద కూర్చున్నాం, ఆ చెట్టు మీద చాలా మంచి కాయలు కనిపిస్తున్నాయి, ఓ జామకాయలు అనుకోండి, మామిడికాయలు అనుకోండి, ఇంకేమైనా యాపిల్స్ అనుకోండి, ఏమైనా అనుకోండి, వాటిని అలా చూస్తూ ఆశగా చూసినంత మాత్రాన వచ్చి మీ ఒళ్ళు వాలవు. ఏం చేయాలి, వాటిని కోసుకోవడానికి గల నైపుణ్యతలను మనం తెలుసుకోవాలి. వాటినే స్కిల్స్ అంటారు. అంటే చెట్టు ఎక్కడ ఉండాలి లేదా వాటిని గురి చూసి కొట్టి కాయ దెబ్బ తినకుండా కాయకున్న కాడక మాత్రమే దెబ్బ తగిలి ఆ కాయ మీ దగ్గర ఆ కాయ పడబోతుంటే మీరు పట్టుకునే ఆ నైపుణ్యతలు మీకు కావాలి, లేదా చెట్టు ఎక్కి కోసుకునే నైపుణ్యతలు కావాలి. సో ఉత్తమ లక్ష్యాలు చేరాలనుకునే వాళ్ళు నైపుణ్యతలని తప్పనిసరిగా డెవలప్ చేసుకోవాలి. మరొక విషయం ఏంటంటే ఊహలో దరిద్రం ఉండకూడదు అంటారు. అసలే ఊహ అది, దాంట్లో దరిద్రం ఎందుకు? ఓ చిన్న విషయం చెప్తాను. సపోజ్ ఒక వ్యక్తిని నీకు లాటరీలో 2 కోట్లు వస్తే నువ్వు ఆనందిస్తావా అని అడిగితే, ఊహలో దరిద్రం ఊహలో దరిద్రంగా ఊహించే వాడు అయితే ఏమంటాడంటే, అంత ఆశ లేదండి నాకు, నా పెట్టుబడి నాకు తిరిగి వస్తే చాలు అంటాడు. అలాగా ఊహలో దరిద్రం లేకుండా నాకు నేను అనుకున్నా 2 కోట్లు కాదు సార్, 16 కోట్లు వచ్చినా నేను తీసుకుంటాను అనాలి. అంటే ఇప్పుడు లాటరీ టికెట్లు తీసుకోవడం మంచిదా కాదా అనేది ఇక్కడ చర్చ కాదు. ఒక ఎగ్జాంపుల్ గా చెప్తున్నానంటే, నేను పెద్ద ఉద్యోగం సంపాదించాలి లేదా పెద్ద వ్యాపారం చేయాలి, నేను ఇంకో 100 మందికి ఉద్యోగాలు ఇవ్వాలి అనేవి పెద్ద ఉత్తమ లక్ష్యాలు అంటాను. అందుకని ఊహలో దరిద్రం ఉండకూడదు. మరొక విషయానికి వెళ్తే, లక్ష్యాన్ని అమితంగా ప్రేమించాలి. అంటే విజేతల్లో ఉండే లక్ష్యం ఏంటంటే, వాళ్ళ లక్షణం ఏంటంటే వాళ్ళకి అన్నిటికంటే టాప్ ప్రయారిటీ ఏంటంటే వాళ్ళ గోల్, అంతే నా గోల్ నాకు ముఖ్యం అన్నట్టుగా ఉంటారు. చాలా అమితంగా ప్రేమిస్తారు. అప్పుడే వాళ్ళు సాధించగలుగుతారు, ఏదైనా నా లక్ష్యం తర్వాత అనే ధోరణిలో ఉంటారు వాళ్ళు. అలాగే వారిపై వారికి గాఢమైన నమ్మకం ఉంటుంది, ఖచ్చితంగా ఉండాలి. లేకపోతే ఆత్మవిశ్వాసం లేనిదే విజయాలు సాధించటం జరగదు. మరొక లక్షణం ఏంటంటే బాధ్యత వహించటం అనేది. నేను మరొకసారి మీకు మళ్ళీ క్లియర్గా చెప్తాను. ఫ్యాక్టర్స్ సక్సెస్కి ఫ్యాక్టర్స్ ఏంటనేవి నేను మాట్లాడట్లే, నేను లక్షణాల గురించి మాట్లాడుతున్నా. అంటే ఒక వ్యక్తికి విజయం సాధించడానికి కావాల్సిన లక్షణాల గురించి మాట్లాడుతున్నాను నేను ఈరోజు. సో అతనికి అతను అమితంగా లక్ష్యాన్ని ప్రేమించాలి, అతనికి అతని పైన గాఢమైన నమ్మకం ఉండాలి. తర్వాత బాధ్యత వహించటం అనేది ఒకటి చాలా ముఖ్యమైనది. ఇక్కడ అంటే మంచికి చెడుకి కూడా బాధ్యత వహించడం అనేది విజేతలకు మరొక లక్షణం. అంటే సక్సెస్ అయినప్పుడు, అంటే తను అనుకున్న పని అయినప్పుడు తనకు క్యాలిబర్ అను లేకపోతే కెపాసిటీను ఎబిలిటీ అను కాంపిటెన్స్ అను స్ట్రెంగ్త్ అను టాలెంట్ అను అని అనుకుని అతను సాధించలేనప్పుడు ఏం చేస్తామండి, నాదేం తప్పలేదు, నేను మొత్తం అంతా చేశాను కానీ ఏదో అలా జరిగిపోయింది అని అనడానికి వీల్లేదు. రెండిటికీ కూడా సమానంగా బాధ్యత తీసుకుంటేనే ఆ వ్యక్తి సక్సెస్కి ముందుకెళ్తాడు. అలాగే ఏదైనా కావచ్చు, అది కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ అవ్వచ్చు, వ్యాపారం అవ్వచ్చు, ఉద్యోగం అవ్వచ్చు, ఏదైనా కానీ పోటీ అయితే ఉంటుంది. పోటీ లేకుండా ఓ రెడ్ కార్పెట్ వేసేసి రెండు సార్లు మీరు రా మీకోసమే చూస్తున్నాం అని ఎవ్వరూ అనరు. అందుకని పోటీదారులపై దృష్టి పెట్టాలి. విజేతలు ఎంతో మందిని దాటుకుని ముందుకు వచ్చారు కనుక పోటీదారులుని ఒక వాళ్ళ మీద ఒక దృష్టి ఉంచి నన్ను దాటి వెళ్తున్నారు అన్నప్పుడు వాళ్ళకంటే మనం స్పీడ్గా వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. అంటే శక్తియుక్తులు ఉండాలి, తర్వాత సామర్థ్యాలు పెంచుకుంటూ ఉండాలి, నైపుణ్యతలు పెంచుకుంటూ ఉండాలి, జ్ఞాన సంపదను పెంచుకుంటూ ఉండాలి, అవన్నీ చేసుకుంటూ వెళ్ళాలి. తర్వాత ఓర్పు సహనం ఉండాలి. అంటే ఏ ఓర్పు సహనం లేకపోతే మనం పొరపాటున ఎక్కడో ఏదో నోరు జారంటే మళ్ళీ అక్కడ మనకు అది ఒక మచ్చ కింద ఉండిపోతుంది. తర్వాత మన అందరిలోనూ ఒక రహస్య శత్రువు ఒకడు ఉంటాడు. ఆ రహస్య శత్రువు ఎవరంటే ఎవరికి వాళ్ళే, అంటే వాళ్ళలో ఉండే నెగిటివ్ థింకింగ్. ఆ నెగిటివ్ థింకింగ్ తోటి వాళ్ళని వాళ్ళే మోసం చేసుకుంటూ ఉంటారు. సో ఆ రహస్య శత్రువుని ఎక్కువగా ఎంకరేజ్ చేయకూడదు. అంటే ఆ నెగిటివ్ థింకింగ్ని మనం ప్రోత్సహించకూడదు. అంటే ఏం చేయాలి, పాజిటివ్ థింకింగ్ చేయాలి. పాజిటివ్ థింకింగ్ అంటే ఏంటి, నెగిటివ్ థింకింగ్ అంటే ఏంటో చూద్దాం. ఒకరు చేయగలిగితే నేను చేయగలను, అంటే వాళ్ళు ఎవరో చేశారు కదా నేను కూడా చేయగలుగుతాను అనుకుంటే పాజిటివ్ థింకింగ్. వాళ్ళకే సాధ్యం కాలేదు ఇంకా నేనంతా నాకు అంత సీన్ లేదు అంటారు కదా, అది నెగిటివ్ థింకింగ్. వాళ్ళకి సాధ్యం కాకపోవచ్చు, నీకు సాధ్యం కావచ్చు కదా. అందుకని పాజిటివ్ థింకింగ్కి నెగిటివ్ థింకింగ్కి అనేక రకాల ఎగ్జాంపుల్స్ చెప్పుకోవచ్చు. మనం విజయాన్ని సాధించటం అనే సబ్జెక్ట్ మాట్లాడుకుంటున్నాం కనుక ఇలా అనుకుందాం. నెక్స్ట్ టాలెంట్ని ఎప్పుడూ పెంచుకుంటూనే ఉండాలి. ఇంతకుముందే చెప్పుకున్నాం నైపుణ్యతలతో పాటు జ్ఞాన సంపద అంటే స్కిల్స్తో పాటు నాలెడ్జ్ని కూడా బాగా సంపాదించుకోవాలి. ఎందుకంటే మనకి మామూలుగా అందరూ అంటూ ఉంటారు అరచేత్తో సూర్యుడిని ఆపలేమని. అరచేత్తో సూర్యుడిని ఎవరు ఆపలేరు. అంటే అలాగే మంచి అంటే నివురుగప్పిన నిప్పును కూడా మనం ఆపలేమంటారు. అలాగా మంచి జ్ఞాన సంపద అంటే మంచి నాలెడ్జ్, మంచి స్కిల్స్ నైపుణ్యతలు, మంచి ఆలోచన ధోరణి అంటే యాటిట్యూడ్ ఉంటే ఎవ్వరూ ఆపలేరు. ఓకే, తర్వాత మరొక చాలా ముఖ్యమైన లక్షణం ఏంటంటే మనం విజయం సాధించాలి అనుకునే వాళ్ళం కూడా ఎప్పుడూ కూడా విజయం సాధించే మార్గంలో ఉన్న వాళ్ళతోటే ఉండాలి. దీన్నే జిగ్ జిగ్లర్ అనే ప్రపంచ ప్రఖ్యాత మార్కెటింగ్లో మోటివేషనల్ స్పీకర్ ఆయన, మంచి బుక్స్ రాశారు, ఆయన పేరు జిగ్ జిగ్లర్. ఆయన ఏమంటాడంటే ఇఫ్ యూ వాంట్ టు ఫ్లై లైక్ ఎన్ ఈగల్ డోంట్ స్నాచ్ విత్ టర్కీస్ అంటాడు. మనం తెలుగులో చెప్పుకోవాలి అంటే నువ్వు గద్దలాగా ఆకాశంలో ఎగరాలి అనుకుంటే నేల మీద ఉండే ఈ నిప్పుకోళ్ళతో ఆడుకుంటూ కూర్చోకు అని. ఎందుకు నిప్పుకోళ్ళని అతను చెప్పాడు అనేది మనం ఆలోచిద్దాం. ఆయన టర్కీస్ అన్నాడు. అంటే నిప్పుకోళ్ళు సైజులో చాలా పెద్దగా ఉంటాయి, చాలా పెద్దగా ఉంటాయి, కానీ అవి బర్డ్సే, పక్షులే, కానీ ఎగరలేవు. సో ఎగరలేని పక్షుల్లాగా నేల మీద పెద్ద సైజులో నువ్వు ఉండే కంటే చిన్న సైజు అయినా పర్వాలేదు నువ్వు ఆకాశంలో ఎగరాలి. అంటే వాటితోటే స్నేహం చేయి, వీటితో స్నేహం చేయకు అని చెప్తాడు. అంటే మీరు విజయం సాధించాలి అనుకున్నప్పుడు మీ విజయాన్ని మీకు సహకరించే వాళ్ళు, మీ విజయానికి సపోర్ట్ చేసే వాళ్ళతోటే ఉండాలి, కానీ అనవసరంగా మీకు మిమ్మల్ని మీలో కాన్ఫిడెన్స్ని డైల్యూట్ చేసేవాళ్ళు కానీ, మీ టైంని కంప్లీట్గా పాడు చేసేవాళ్ళు కానీ, లేదంటే మీకు మీ లక్ష్యం చేరడానికి అనవసరమైన యాక్టివిటీస్ ఉంటాయి, అంటే లక్ష్యం చేరడానికి అడ్డుగా ఉండే కొన్ని యాక్టివిటీస్ ఉంటాయి, వాటిల్లోకి మిమ్మల్ని లాక్కెళ్ళిపోతారు వాళ్ళు. సో అందుకని వాళ్ళకి దూరంగా ఉండాలి. అలాగే మనం ఒక విజయం సాధించాలి, ఒక గోల్ రీచ్ అవ్వాలంటే మనం ఒక ఓ మార్గాన్ని ఎంచుకుంటాం. ఆ మార్గాన్ని ఎంచుకునే చోట ఏమైనా మనకి అడ్డులు వస్తే, అడ్డంకులు వస్తే మార్గాన్ని మార్చాలి కానీ లక్ష్యాన్ని ఎప్పుడు మార్చకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇక్కడి నుంచి వరంగల్ వెళ్ళాలనుకుంటే నిజామాబాద్ వెళ్ళాలి, విజయవాడ తిరుపతి వెళ్ళాలి, వైజాగ్ వెళ్ళాలి అనుకుంటే నా డెస్టినేషన్ ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది. నేను వయా అంటే ఏ రూట్లో వెళ్తాను, ఆ రూట్లో ఏదో వర్షం వచ్చిందట, రోడ్డు మీద చెట్టు పడిపోయింది, రోడ్డు బ్లాక్ అయిపోయింది, ఆ చెట్టు ఇప్పుడు తీరు అంటే నా ప్రయాణాన్ని మానేయకూడదు. నేను ఏం చేయాలంటే ఆ ప్రయాణాన్ని సాగిస్తూ వేరే రూట్లో వెళ్ళాలి. వేరే రూట్లో వెళ్ళి నేను మొత్తానికి నేను అనుకున్న డెస్టినేషన్ చేరిపోవాలి. సో అది ఇంకొకటి. మరొకటి వ్యూహం ఉండాలి, అంటే స్ట్రాటజీ అంటాం దీన్ని. స్ట్రాటజీ అంటే ఏంటి? మామూలుగా ఇప్పుడు మనం అనుకున్నది ఆల్మోస్ట్ అది స్ట్రాటజీ, అంటే నేను వెళ్తున్న మార్గంలో కానీ నాకేమైనా అడ్డంకులు ఉంటే అక్కడి నుంచి నేను ఇంకే విధంగా నేను డెస్టినేషన్ చేరాలి అనేది కొంత వ్యూహం ఉండాలి. అది లేకపోతే మనం చాలా దెబ్బతింటాం. ఓకే, అలాగే ఇంకొక మరి ఒక లక్షణం ఏంటంటే విజేతలకు ఉండాల్సిన లక్షణం ఫీడ్బ్యాక్ తీసుకుంటూ ఉండాలి. అంటే ఏంటి? ఫీడ్బ్యాక్ కూడా ఎవరినంటే వాళ్ళని అడగకూడదు. అంటే మన మార్గానికి మనం చేరబోయే లక్ష్యానికి మనకి ఏ ఫీడ్బ్యాక్ ఇవ్వగలిగిన అర్హతలు ఉన్న వాళ్ళని అడగాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక స్టూడెంట్ ఉన్నాడు అనుకున్నాం, అతను స్టూడెంట్ తక్కువ మార్కులు వస్తే తక్కువ మార్కులు ఎందుకు వచ్చాయి అనేది వాళ్ళ అమ్మనో లేకపోతే వాళ్ళ తమ్ముడినో అడిగితే తప్పది. ఎవరిని అడగాలి? లెక్చరర్ని అడగాలి. సార్ నాకు ఇందులో తక్కువ వచ్చాయి, మ్యామ్ నాకు ఇందులో తక్కువ వచ్చాయి, సార్ నాకు ఇందులో తక్కువ వచ్చాయి, ఎందుకు వచ్చాయంటే బాబు నువ్వు ఇలా రాయాలి, ఇలా రాసావు, ఇలా రాయకూడదు, ఇలా రాయాలని చెప్తారు. అలాగే మనం ఒక లక్ష్యాన్ని చేరాలి అనుకున్నప్పుడు అందులో కానీ మనకి ఫీడ్బ్యాక్ ఇచ్చేవాళ్ళు, మనకి కొంత అర్హత కలిగిన వాళ్ళు ఉండాలి. వాళ్ళ దగ్గర మాత్రం మనం ఎప్పుడూ కూడా ఫీడ్బ్యాక్ తీసుకుంటూ ఉండాలి. విజేతలకు ఉండే మరొక లక్షణం ఏంటంటే కొంత రిస్క్ తీసుకోవాలి. రిస్క్ తీసుకోకుండా పెద్ద పెద్ద ఫలితాలు వచ్చేస్తాయని మాత్రం అనుకుంటే చాలా తప్పు. ఎంత రిస్క్ తీసుకుంటే అంత ఫలితాలు ఉంటాయి. చాలా మంది పెద్ద పెద్ద వ్యాపారస్తులు అదే చెప్తారు, నీకు పెద్ద పెద్ద లాభాలు కావాలనుకుంటే పెద్ద పెద్ద రిస్కులు తీసుకోవాలి, నీకు పెద్ద లాభాలు అక్కర్లేదు, పెద్దగా వ్యాపారం విస్తరించాలి అనే ఐడియాలు లేకపోతే నువ్వు చిన్నగా రిస్క్ తీసుకోగల చిన్న సైజులో రిస్క్ తీసుకుంటే చాలు అంటారు. ఇంకా మన తెలుగులో చక్కగా సామెత చెప్పుకోవాలంటే పిండి కొద్దే రొట్టె, పిండి కొద్దే రొట్టె. సో అలాగే విజేతలకు మరొక లక్షణం ఉండాలి, తగ్గవలసిన చోట తగ్గాలి. అనవసరమైన వాదోపవాదాలకు వెళ్ళి వాళ్ళతో గొడవలు పెట్టుకుని లేదా మన ఇమేజ్ పాడేలాగా బిహేవ్ చేసి చేయకుండా తగ్గవలసిన చోట తగ్గాలి. ఓకే, ఇప్పుడు ఇక ఇవన్నీ ఎందుకు చేయాలి అనేది కొంచెం ప్రాక్టికల్గా లాజికల్గా ముందుకెళ్దాం. సో అది చెప్పే ముందుగా ఒక చిన్న విరామం తీసుకుందాం. విరామం తర్వాత మళ్ళీ మనం ఇది చర్చని కంటిన్యూ చేద్దాం.
భారతీయ చలనచిత్రాల చరిత్రలో మాయాబజార్ అనే పేరు చాలా ప్రత్యేకంగా కనిపిస్తుంది. 1925లో మాయాబజార్ పేరిట వెలువడిన నిశ్శబ్ద చిత్రంతో మొదలైన మాయాబజార్ చిత్రాల పరంపర 1984 దాకా కొనసాగింది. 1932లో మాయాబజార్ ఉర్ఫ్ సురేఖా హరణ్ పేర వెలువడిన టాకీతో మాయాబజార్ చరిత్ర మొదలైనట్టు కనిపిస్తుంది. 1935లో తెలుగులో పివి దాసు నేతృత్వంలో మాయాబజార్ అను శశిరేఖ పరిణయం వెలువడింది. ఆ చిత్రంలో శశిరేఖ పాత్రను శాంతకుమారి ధరించారు. 1935 నుంచి 1984 దాకా మాయాబజార్ కథతో హిందీ, తెలుగు భాషల్లోనే కాక తమిళం, మరాఠీ, గుజరాతీ భాషల్లోనూ మొత్తం మీద 10 చిత్రాలు వెలువడ్డాయి. సురభి నాటక సంస్థ వారు నేటికి మాయాబజార్ పేరిట నాటకం ప్రదర్శిస్తూనే ఉన్నారు. 1957 విజయ సంస్థ వారు విడుదల చేసిన మాయాబజార్ తెలుగు చిత్రం దృశ్య కావ్యంగా పేరు తెచ్చుకుంది. అన్ని వయసుల వారిని నేటికి ఆకర్షించే ఆ చిత్రం భారతీయ పౌరాణిక చిత్రాలలో ప్రత్యేక స్థానం గడించింది. సొగసైన కథాకల్పనతో పాటు సంభాషణలు, సంగీతం, ఛాయాగ్రహణం ఇలా ఆ చిత్ర విజయానికి ఎన్నో హంగులు కలిసి వచ్చాయి. కెవి రెడ్డి దర్శకత్వ ప్రతిభకు గొప్ప ఉదాహరణగా నిలిచిన మాయాబజార్ చిత్రానికి పింగళి నాగేంద్రరావు రాసిన మాటలు, పాటలు గొప్ప ఆకర్షణలు. మాయాబజార్ చిత్రానికి సంగీత దర్శకత్వం నిర్వహించడానికి నిర్మాతలు నాగిరెడ్డి చక్రపాణి మొదట సాలూరి రాజేశ్వరరావును ఎన్నుకున్నారు. 4 పాటలకు వరుసలు కట్టిన తర్వాత కారణాంతరాల వల్ల రాజేశ్వరరావు మాయాబజార్ నుంచి విరమించారు. రాజేశ్వరరావు స్వరపరిచిన ఆ 4 పాటలు నీవే నా నన్ను తలచిన్నది, లాహిరి లాహిరి లాహిరిలో చూపులు కలిసిన శుభవేళ, నీకోసమే నే జీవించున్నది. రాజేశ్వరరావు చేసిన వరుసలకు వాద్య విన్యాసం, మేళవించడము, పాటలు రికార్డింగ్ ఘంటసాల చేశారు. చిత్రంలోని తక్కిన పాటలు, పద్యాలు అన్నిటికీ ఘంటసాల సంగీతం సమకూర్చారు.
నన్ను తలచినది, నీవే నా నన్ను పిలచినది, నీవే నా మదిలో నిలచి హృదయము కలవర పరచినది, నీవే నా
నీవేలే నన్ను తలచినది, నీవేలే నన్ను పిలచినది, నీవేలే నా మదిలో నిలచి హృదయం కలవర పరచినది, నీవేలే
కలలోనే ఒక మెలకువగా, ఆ మెలకువలోనే ఒక కలగా, కలలోనే ఒక మెలకువగా, ఆ మెలకువలోనే ఒక కలగా, కలయో నిజమో వైష్ణవమాయో తెలిసి తెలియని అయోమయములు, నీవే నా నన్ను తలచినది, నీవే నా నన్ను పిలచినది, నీవే నా మదిలో నిలది హృదయము కలవర పరచినది, నీవే నా
కన్నుల వెన్నెల కాయించి చిన్నది, నీవేలే నా మదిలో నిలచి హృదయము కలవర పరచినది,
నీవేలే.
నమస్కారం, నేను మీ కీరవాణి. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
భారతీయ సంస్కృతిని, వైభవాన్ని ప్రతిబింబించే మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం. కార్యక్రమాల వివరాలు, పాడ్కాస్ట్లు వినడానికి
కనుగొన్నాను ప్రియా.
ప్రేమ ఆప్యాయతలను కలబోసే కబుర్లు, ప్రపంచంలోని నలుమూలలా జరిగే చిత్రమైన విషయాలు, టెక్నాలజీతో పాటు కొత్త పుంతలు తొక్కే కొత్త కొత్త ఆవిష్కరణలు, ఒక్కటేమిటి సాంప్రదాయాన్ని అధునాతన పద్ధతులలో అందరికీ చేరువ చేస్తూ అన్ని విషయాల్ని ఆమూలాగ్రం తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే అన్నది పెద్దల వచనం. అటువంటి అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపటమ్మ అయిన ఆ జగన్మాత యొక్క అపారమైన దయని, శక్తి పరాక్రమాల్ని, అనితర దుర్లభమైన ఆమె మహోజ్వల సౌందర్యాన్ని ఆది శంకరులు ఎంత అందంగా వర్ణించారో మీ ముందర ఉంచబోతున్న నేను, అంటే కొటికలపూడి గౌరీపద్మిని, మీకందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం శంకర సౌందర్యలహరి. భారత కాలమానం ప్రకారం సోమవారం నుంచి శుక్రవారం వరకు ప్రతిరోజు ఉదయం 11 నుండి 11:30 వరకు ప్రసారమయ్యే ఈ కార్యక్రమాన్ని తప్పక వింటారు కదా. వింటూనే ఉండండి మైండ్ మీడియా, వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం. ప్రతి గురువారం రాత్రి 7 గంటలు న్యూయార్క్ సమయానికి మైండ్ మీడియా సమర్పించు ది టెకీ టాక్. ప్రతి గురువారం టెక్నాలజీ వార్తా విశేషాలు, మొబైల్ అప్లికేషన్స్ గురించి, గేమింగ్, ఆటోమొబైల్స్ మరియు కెమెరా, వీటన్నిటిపైన ప్రతి వారం మీతో పంచుకోవడానికి వస్తున్నారు బీపీ భానుప్రకాష్ ఫ్రమ్ వాషింగ్టన్ డీసీ, కేపీ కనకప్రసాద్ ఫ్రమ్ ఆల్బనీ న్యూయార్క్, అండ్ విబి వెంకట భామిడి పాటి ఫ్రమ్ వాషింగ్టన్ డీసీ. స్టే ట్యూన్ ఆల్ ద టైమ్ టు మైండ్ మీడియా, అండ్ గురువారం నాడు మాత్రం మర్చిపోకండి టెకీ టాక్.
ఫ్రెండ్స్, ఒక చిన్న మాట, గ్లోబల్ వార్మింగ్ అంటే భూతాపం తరుముకొస్తుంది. రాగల 20 సంవత్సరాల్లో శరవేగంగా భూమి వేడెక్కుతోంది. ఫలితంగా మన భవితనే ప్రశ్నిస్తుంది. మరి మనమేం చేయాలి? మనిషిగా పుట్టినందుకు భూతాపం అరికట్టేలా మొక్కలు నాటాలి, చెట్లు పెంచాలి. చెట్లతో పక్షి సంపద పెరుగుతోంది. జీవరాశులుంటేనే మనకి మనుగడ. సో నేడే ఒక మొక్క నాటండి. ఇది సమాజ హితం కోసం మైండ్ మీడియా వారు ఇస్తున్నటువంటి సందేశం.
మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకు మరొకసారి స్వాగతం. నేను బీవి సత్యనగేష్, కౌన్సిలింగ్ సైకాలజిస్ట్. ఈరోజు మాట్లాడుకుంటున్న టాపిక్ విజేతలకు ఉండాల్సిన లక్షణాలు ఏంటి అని. సో మనం చాలా లక్షణాల గురించి మాట్లాడుతున్నాం. ఇప్పుడే ఈ విరామంకి ముందుగా తగ్గవలసిన చోట తగ్గాలి అని ఒక మాట చెప్పడం జరిగింది. మీకు ఒక చిన్న ఉదాహరణ ఇస్తాను. ఒక గర్భిణీ స్త్రీ ప్రసవ వేదన పడుతున్న సమయంలో డాక్టర్లు కానీ వచ్చి తల్లిని రక్షిస్తే బిడ్డని రక్షించలేము, బిడ్డను రక్షిస్తే తల్లిని రక్షించలేమని చెప్తే జనరల్గా ఆ ప్రసవ వేదన పడుతున్న ఆ మహిళ భర్త కానీ, ఆ బంధువులు కానీ, తల్లిదండ్రులు కానీ, అత్తమామలు కానీ, ఎవరైనా కానీ ఏం చెప్తారో మనందరికీ తెలుసున్నదే. మాకు అమ్మాయి ముఖ్యం, ఆ బిడ్డని మేము రక్షించమని మేము కోరలేము, మాకిద్దరూ కావాలి, కానీ ఎవరో ఒకరిని మీరు సాక్రిఫైస్ చేయాలి అంటే మేము ఎవరిని సాక్రిఫైస్ చేయాలి అనేది చెప్పే కంటే మాకు మా అమ్మాయే ముఖ్యం, మా భార్యే ముఖ్యం అని ఖచ్చితంగా చెప్పారనే విషయం అందరికీ తెలిసిందే. కనుక ఇది చాలా క్రూషియల్ టైము. ఆ డెసిషన్ తీసుకోవాల్సిన అప్పుడు ఒకసారి మనం కొన్ని వదులుకోవాల్సి వస్తుంది. సో అలాగా మనం కొన్ని వదులుకోవాలి, పట్టదలకపోయి అనవసరంగా. అంటే మీరు అడగచ్చు, ఇది విజేతలకి కావాల్సింది ఏంటంటే, మీరు ఒక పలానా ఒక చోటకి వెళ్ళారు, మీరు అక్కడ మీకు ఒక పని అవ్వాలి, ఆ పని అయితేనే మీరు ముందుకు వెళ్తారు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఏదో ఒక ఫోటోషాట్ కాపీ కావాలనుకున్నారు, ఆ రోజు ఆ మొత్తం ఊరంతా మూసేసి ఉన్నాయి, ఒకడే ఒకడు మీకోసం తెచ్చాడు, కాపీకి 3 రూపాయలు అంటాడు. మీరు వాటితో ఫైట్ చేస్తే మీకు ఆ ఫోటోస్టాట్ కాపీ దొరకదు. ఓకే, మనం ఇవ్వాల్సిన దానికంటే రెట్టింపు ఇస్తున్నాం, ఏం చేయలేము అనుకుని ఆ డబ్బును త్యాగం చేయాలి. ఇలాగే మీకు ఏదో ఒక ఆఫీస్లో ఎవరో లంచం అడిగారు అనుకున్నాం, మీరు వాల్యూస్ గురించి ఎథిక్స్ గురించి అన్నీ మాట్లాడేసి అన్నీ మాట్లాడిన తర్వాత నీ వాల్యూస్ నీ దగ్గరే ఉంచుకో, పని అయితే ఇప్పుడు కాదు కదా ఇంకో 50 సంవత్సరాలు అయినా పూర్తి కాదు అన్నారు అనుకోండి. మీరు అక్కడ వాల్యూస్ని కంప్లీట్గా మంటగలిపేయమని నేను అంటలేదు, కానీ ఏదో మధ్య మార్గం అంటారు కదా, అలాగా ఏదో ఒకటి చేయడం అనే చోట కొంచెం కాంప్రమైజ్ అవడం అనేది విజేతలకు ఉండే లక్ష్యం. అలాగే అందరినీ మెప్పించాలి అనుకుని మాత్రం కష్టపడకండి, ఇది చాలా ముఖ్యం. దీన్ని జెంట్లమెన్ సిండ్రోమ్ అని చెప్తూ ఉంటాను నేను నా దగ్గర కౌన్సిలింగ్ వచ్చిన వాళ్ళకి. అందరినీ మెప్పించాలి, అందరినీ మెప్పించాలి అంటే నువ్వేమైనా జోకర్వా, నువ్వేమైనా బఫూన్వా? అందుకని నిజ జీవితంలో నువ్వు అనుకున్న లక్ష్యాలు చేరడానికి నువ్వు కొన్ని కొన్ని త్యాగాలు ఎలా చేస్తావో అలాగా కొన్ని కొన్ని తప్పవు మనకి. అందుకని ప్రతి వాడిని ప్లీజ్ చేయాలి అనుకుంటూ వెళ్తే కొద్ది సమస్యలు వస్తాయి. దీన్ని వాస్తవాన్ని కొంచెం పచ్చిగా చెప్పడం జరుగుతుంది, దీన్ని అనవసరమైన వక్రంగా అర్థం చేసుకోకుండా కొన్ని కొన్ని త్యాగాలు చేయాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీ కుటుంబ సభ్యులందరూ కలిసి ఒక పెళ్లికి వెళ్తున్నారు, మిమ్మల్ని రమ్మన్నారు, మీకు 3 రోజుల్లో పరీక్ష ఉంది లేకపోతే ఒక ఇంటర్వ్యూ ఉంది. అప్పుడు పెళ్లి ముఖ్యమా నా ఇంటర్వ్యూ ముఖ్యమా అనుకుంటే, మీరు విజేత కావాలనుకుంటే మీకు ఎగ్జామే ముఖ్యం. అందుకని మీరు నిజంగా మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరి విజేత అయిన తర్వాత మీరు ఎవరైతే ఈరోజు రాలేదంటారో వాళ్లే మీ దగ్గరకు వచ్చి నువ్వు అనుకున్నది సాధించావు, అంత గొప్పవాడు లేడు అని చెప్పి అంటారు. అందుకని కొంచెం చాలా జాగ్రత్తగా వ్యూహాత్మకంగా వెళ్ళాలి. అలాగే నిత్య స్ఫూర్తి, నిత్యం కృషి చేయడం అనేది విజేతలకు ఉండే మరొక లక్షణం. ఇల్లు అలకగానే పండగ కాదని మనకు సామెత ఉంది. అలాగా మీరు ఏదో ఒక లక్ష్యం పెట్టుకున్నంత మాత్రాన అది వచ్చేస్తుంది అనుకుంటే కుదరదు, ప్రతిరోజు దానికి కృషి చేయాల్సిందే. ఒక దీపాన్ని వెలిగించిన తర్వాత ఆ దీపం వెలుగుతూ ఉండాలంటే దాంట్లో నూనె పోస్తూనే ఉండాలి, నూనె పోస్తూనే ఉండాలి, నూనె పోస్తూనే ఉండాలి. దానికి విపరీతమైన గాలి తగలకుండా కూడా రక్షిస్తూ ఉండాలి. అలాగా మనం నిత్యం కృషి చేస్తూ ఉండాలి. అలాగే అనవసరమైన విషయాల్లోకి మనకు వచ్చి మన లక్ష్యాన్ని నిర్వీర్యం చేసే కార్యక్రమాలు ఏమున్నా కూడా అవి మనకి తాకకుండా చూసుకోవడం అనేది కూడా ఒక మార్గం. అప్పుడే ఆ విజేత అవడానికి అవకాశం ఉంటుంది. అలాగే జీవితానికి ఒక అర్థం ఉండాలి అనే లక్షణం మనిషిలో ఉండాలి. జీవితానికి ఒక అర్థం ఉండాలంటే నేను ఏదో చేశాను, కొన్ని తరాల నుంచి పక్షులు కానీ జంతువులు కానీ కీటకాలు కానీ అవే పనిచేస్తున్నాయి, కొన్ని జనరేషన్స్ నుంచి అవే చేస్తున్నాయి, కానీ మనిషి మాత్రం రోజు రోజుకి పురోగతి పొందుతున్నాడు, అద్భుతాలను సృష్టిస్తున్నాడు. కనుక జీవితంలో ప్రతి మనిషి కూడా తన జీవితానికి ఒక అర్థం ఉండాలి అనే తపనతో జీవించాలి, ఏదో చేయాలి అనే తపన ఉండాలి. దాని ప్రకారంగానే తమ చుట్టూ ఉన్న వాళ్ళకు కూడా ఆ విధమైన తపనతో ఉండేలా స్ఫూర్తి నింపుతూ తనకి తను స్ఫూర్తినిచ్చుకోవాలి. సో ఇది కొంచెం వేరే వాళ్ళని నేనెందుకు చేయాలి అంటే, మీరుండే చుట్టూ ఉండేవాళ్ళు కానీ మీకు మిమ్మల్ని మీకు స్ఫూర్తి కలిగిస్తూ ఉండాలి కదా. అందుకని అలాంటి వాతావరణంలో ఉంటే మంచిది అనేది ఇక్కడ అర్థం. సో అలా చేస్తూ పోవాలి. అయితే ఇప్పుడు ఫైనల్గా నేను కొన్ని మాటలు చెప్పేసి ఆపేస్తాను. ప్రజెంట్ జనరేషన్కి నేను ఒక ప్రజెంట్ జనరేషన్ అంటే ఇప్పుడు చాలా జనరేషన్స్ ఉన్నాయి, ముఖ్యంగా యువత యువకులకి నాది ఒక విన్నపం, కొద్ది జాగ్రత్తగా వినండి. ఓ పిల్లవాడికి 3 సంవత్సరాల వయసు వచ్చినా కూడా నడక కానీ మాటలు కానీ రాలేవనుకున్నాం, నడక రాలేదు మాటలు రాలేదు, డాక్టర్కి చూపిస్తామా లేదా పీడియాట్రిషియన్కి చూపిస్తాం, చూపించి పిల్లవాడికి మాట్లాడలేదు ఇంకా అని అంటామా లేదా? అలాగే నేటి తరం, నేటి యువతీ యువకులు 24 ఏళ్ళు దాటుతున్నాయి అంటే మీరు మీకు రావలసిన ప్రగతి రాలేదు అంటే, ఖచ్చితంగా 3 ఏళ్ళ పిల్లవాడికి మాటలు రాకపోయినా నడక రాకపోయినా వరి అయినట్టు, తల్లిదండ్రులు వరి అయినట్టు మీరు వరి అవ్వాలి. నో డౌట్. యువత యువకులారా, మీ తల్లిదండ్రులు వరి అవుతారు. మా అబ్బాయికి 24 ఏళ్ళు వచ్చాయి, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా చేశాడు, ఇంకా ఉద్యోగం రాలేదు, స్థిరపడలేదు అని అనుకుంటారు. వాళ్ళక్క తపన మీకు ఉండాలి. అయితే చిన్న పిల్లవాడికి నాకు మాటలు రాలేదు, నాకు నడక రాలేదు అనేది వాడికి తెలియదు. ఆ జ్ఞానం లేదు కనుక తల్లిదండ్రులు ఎక్కువ అక్కడ తపన పొందుతూ ఉంటారు. ఇక్కడ 24 ఏళ్ళు వచ్చిన యువత యువకులు మాత్రం తప్పకుండా ఫీల్ అవ్వాలి, నేనేంటి ఇలా ఉన్నాను, నా వయసు వాళ్ళు ఇంకా చాలా మంది అన్నింటిలోనే సెటిల్ అయిపోయాను అనేది అంటూ ఉండి 30 ఏళ్ళు వచ్చేటప్పటికి నేను పూర్తిగా సెటిల్ అయిపోవాలి అనేది తపన కానీ మీలో ఉంటే ఖచ్చితంగా మీరు విజేత అవుతారు. కనుక కావలసిన జ్ఞాన సంపదలను పెంచుకుంటూ, శక్తి సామర్థ్యాలను పెంచుకుంటూ, ఒత్తిడి దగ్గర చేరకుండా చూసుకుంటూ, యాటిట్యూడ్ మీద, స్కిల్స్ మీద, నాలెడ్జ్ మీద దృష్టి పెడితే తప్పకుండా ఒక అద్భుతమైన శక్తిగా, వ్యక్తిగా మీరు మారగలుగుతారు. ఆలస్యం చేయకుండా దాని మీద దృష్టి పెడితే ఖచ్చితంగా చేయొచ్చు. సో ఈరోజు మనం విజేతలకు ఉండాల్సిన లక్షణాల గురించి మనం మాట్లాడుకున్నాం. అయితే విజయానికి పొందడానికి కావాల్సిన ఫ్యాక్టర్స్ ఏంటనేది మనం న్యాచురల్గా అడుగుతూ ఉంటారు. అది సింపుల్గా చెప్పాలంటే అవి కొన్ని ఉన్నాయి. ఫస్ట్ది ఏంటంటే గోల్ ఉండాలి. తర్వాత రెండోది గ్రిట్ అంటాం. గ్రిట్ అంటే ప్యాషన్ విత్ పర్సీవరెన్స్, అంటే ఒక రకమైన రగిలే కోరికతో పాటు సడలని పట్టుదల ఉండాలి. అలాగే టైం అండ్ థింకింగ్ అంటాం. టైం అండ్ థింకింగ్ అంటే టైంని చాలా జాగ్రత్తగా వాడుకోవాలి, థింకింగ్ని కూడా చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. అంటే మనం నచ్చినట్టుగా మాత్రమే ఆలోచిస్తూ వెళ్ళాలి. అదొక మరొక విజయాన్ని సాధించడానికి అదొక లక్షణం. సో ఇలాగ మనకి అనేక రకాలు ఉన్నాయి, కానీ సింపుల్గా చెప్పుకుంటే వీటి మీద దృష్టి పెట్టి కానీ సాధించుకోగలిగితే తప్పకుండా విజయం సాధించవచ్చు అని చెప్తూ నేను ఈరోజు ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాను. ఈరోజు మనకి కాల్స్ రాలేదు, ఎందుకు రాలేదో తెలీదు. సో కనుక వచ్చే వారం మళ్ళీ బుధవారం 8:30 to 9:30 మనోబలమే మహాబలం అనే కార్యక్రమంలో మరొక అంశాన్ని తీసుకుని ఆ అంశాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ, మీరు అడిగే ప్రశ్నలు కానీ ఏమైనా ఉంటే వాటికి జవాబులు ఇస్తూ ఈ కార్యక్రమాన్ని మళ్ళీ వచ్చే వారం కలుద్దాం. అంతవరకు సెలవు. మీ సత్యనాగేష్. అందరికీ నమస్కారం.
ఇంతవరకు మీరు విన్నారు మై ఇన్ మీడియా సమర్పించు మనోబలమే మహాబలం కార్యక్రమం. జులై 24, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
Disclaimer: All the opinions, views in the following program, either expressed or implied, are solely of the host and do not necessarily reflect the views and opinions of Mind Media. All the material presented by the host is warranted by the host that the work is their original contribution or they have obtained the proper permissions from the original contributors, and it is free from any copyright infringements. At certain times, the host may express their views, which may be slightly or extremely biased, and hence listeners' discretion is advised.